Disclaimer. The views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు మనసా నమస్సులు. మనము ఈ కొద్ది కాలంలో ఎన్నో విషయాలను గురించి చర్చించుకున్నాము. ఈ దినము నేను మీ ముందుకు రాయలసీమలో అత్యంత ప్రఖ్యాతి కాంచిన ఉయ్యాలవాడ సూర్యచంద్రులు అనబడే ఇద్దరు మహనీయులను గురించి తెలుపదలుచుకున్నాను. అసలు వారిని గురించి తెలుపడమే నేను చేసుకున్న పుణ్యమని నాకు అనిపిస్తుంది. వారిని తెలుపడము ఒక ఎత్తైతే, వారిని గూర్చిన వివరములను కావ్యములుగా రాసిన పాండ్యం నరసరామయ్య గారిని గురించి, గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పడము కూడా నా పూర్వజన్మ సుకృతమే. ఇది ఏదో మాట వరుసకు చెప్పే మాట కాదు, మనసు అంతరాళాల నుండి వచ్చే అసలైన సిసలైన తెలుగు మాట. ఆలస్యము చేయకుండా అసలు విషయానికి వద్దాము. ఉయ్యాలవాడ అన్నది పెద్ద ఊరు కాదు, కానీ ఆ ఊళ్ళో అస్తమించని సూర్యచంద్రులు చిరస్థాయిగా ఉన్నారు. వారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరియు ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి. సిపాయిల పితూరికి ముందే తెల్ల దొరల తలలు తించిన అరివీర భయంకరుడు నరసింహారెడ్డి అయితే, ఎముక లేని చేయి కలిగి అభినవదాన రాధేయుడనిపించుకున్న వాడు బుడ్డా వెంగళరెడ్డి గారు. 1846లో నరసింహారెడ్డి ఉరికంబమెక్కితే 1900 వరకు జీవించిన వారు బుడ్డా వెంగళరెడ్డి. వెంగళరెడ్డి గారి పుట్టుక 1922లో జరిగినట్లు తెలియవస్తున్నది, కానీ నరసింహారెడ్డి గారి పుట్టుకను గూర్చి నాకు ఎరుక కాలేదు. ఈ మహనీయులను గూర్చి ఎందరికి తెలుసునో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మేరకు ఒకసారి పునశ్చరణ చేయు ఉద్దేశ్యముతో వీరిని గురించి మీ ముందుంచే ప్రయత్నము చేయుచున్నాను. వీరిని గూర్చి తెలుపుటకు నాకు ఆలంబన రెండు పుస్తకములు. ఒకటి నరసింహారెడ్డి గారిని గురించి పాండ్యం నరసరామయ్య గారు వ్రాస్తే, బుడ్డా వెంగళరెడ్డి గారిని గురించి గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినారు. ఇరువురు ఇప్పటి కర్నూలు వారే. అసలు నరసరామయ్య గారిది ఉయ్యాలవాడే. సారస్వతమున జ్యోతిషమున మహాపండితుడాయన, ఒకప్పటి గవర్నరు పెండెకంటి వెంకట సుబ్బయ్య గారికి గురుతుల్యులు. వీరి పుస్తకములు పాఠ్యాంశములుగా వెంకటేశ్వర కర్ణాటక విశ్వవిద్యాలయములలో ఉండినవి. వీరు జ్యోతిషములో సిద్ధాస్తులు. బివి రామన్ గారి అస్ట్రలాజికల్ మ్యాగజైన్కు ఎన్నో వ్యాసములను అందించినారు. వీరు ఎందరో నాయకులకు వారి భవిష్యత్తును గురించి చెప్పినారు. వారు చెప్పినట్లు ఆయా నాయకులకు జరగడమే కాక వారి విద్వత్తుకు అన్ని విధములైన ప్రశంసలు పొందుట వారి గొప్పదనం. వారి సొంత మేనల్లుడు నంద్యాల గోపాల్, అతను ఒకప్పుడు తాను బ్రతికిన కాలంలో ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్గా ఉండేవాడు. ఈ నంద్యాల గోపాల్ నేను చాలా మంచి స్నేహితులము, ప్రక్కపక్క ఇండ్ల వారము, సహాధ్యాయులము, ఇంకా ఎన్నెన్నో. బాల్యములో గోపాల్ ఇంటికి నరసరామయ్య గారు వచ్చినప్పుడు వారిని చూసేవాడిని, కానీ వారి జ్ఞానమును గుర్తించే జ్ఞానము ఆ వయసులో లేని అజ్ఞానిని నేను. పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన నా 45 సంవత్సరాల వయసులో తిరిగి తారసిల్లినారు. అప్పుడు వారికి ఆతిథ్యము ఇచ్చే అదృష్టానికి నోచుకున్నాను. వారు ఎంతో ఆప్యాయతతో స్వదస్తూరితో ఇచ్చిన స్వాతంత్ర్య వీరుడు పుస్తకము నా పుస్తక మణిహారములు అని పథకములో పొందిన అనర్ఘరత్నము. ఇది 1812-1984 జరిగిన ఉదంతము. ఆ పిదప వారిని తిరిగి కలిసే అవకాశము, అదృష్టము భగవంతుడు నాకు సమకూర్చలేదు. వారి మెనలుడు నంద్యాల గోపాల్ ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్గా కీర్తి ప్రతిష్టలు ఎంతగా సంపాదించినాడంటే వైఎస్ఆర్ చంద్రబాబు వంటి నాయకులు ఆయన యొక్క నిధనమునకు రప్పించుకోగలిగిన గొప్పతనము కలిగిన వాడు. అతి చిన్న వయసులోనే అతను ధనువు చాలించినాడు. ఈ ఇద్దరి చరిత్రలను కావ్యముగా రాసిన ఈ మహనీయులకు ఆలంబనము మరొక మహామనీషి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఆయన పరిశోధనా ఫలితమే ఈ వాస్తవ గాథాకావ్యములకు ఆలంబనము. అసలు ఉయ్యాలవాడ సూర్యచంద్రులు అన్న పేరు వారికి పెట్టినది వెంకట సుబ్బారావు గారే. వీరు అటు నరసింహారెడ్డి గారిని గూర్చి వారి వంశీకులైన కర్ణాటి అయ్యప్పరెడ్డి గారి నుండి రూపనగుడి అన్న ఊరి గ్రామ మునసబువారు. బుడ్డా వెంగళరెడ్డి గారిని గురించి వారి వంశీకులైన బుడ్డా శివారెడ్డి గారు మరియు బుడ్డా దస్తగిరి రెడ్డి గారి నుండి ఎన్నో విషయములను వివరములను సేకరించి తాను స్వయముగా ఎంతో కృషి చేసి 2 పెద్ద వ్యాసములుగా భారతిలో ప్రచురించి ఉండినారు. 1999 తిరిగి వీరు బసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు ముక్కమళ్ళ నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆ మహానుభావులకు రేనాటి సూర్యచంద్రులు అన్న పేరు పెట్టి ఆంధ్ర సారస్వత వినీలాకాశముపై సూర్యచంద్రులుగా సుస్థిరము చేసినారు. ఎంతోమంది సుబ్బారావులు, వారిలో అబ్బా అనిపించే సుబ్బారావులు ఎంతమంది! అది మన సుబ్బారావు గారి గొప్పదనం.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టీ 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ స్వాతంత్ర్య వీరుడు అన్న పేరుతో వ్రాయబడిన నరసింహారెడ్డి గారి చరిత్ర పూర్వాపరములు శ్రీయుతులు పెండెగంటి వెంకట సుబ్బయ్య గారు, మాజీ బీహార్ కర్ణాటక గవర్నరుగానే కాక కేంద్రములో గృహ మరియు ఉభయసభ వ్యవహారముల మంత్రిగా కూడా ఉండినారు. వారు ఈ విధముగా తెలుపుతున్నారు. నా పర్యవేక్షకత్వమున బుయ్యాలవాడలో జరిగిన రైతు మహాసభలో స్వాగత ఉపన్యాస సందర్భమున శ్రీ పాండ్యం నరసరామయ్య గారు ఈ క్రింది పద్యము చదివినారు. అమిత ప్రాభవ సర్వసైన్య సముపేతాంగ్లేయ సామ్రాజ్య సింహము మీసల్నులిబెట్టిలాగుచు ఉదగ్రాటోప విరోచితోద్యమ సంరంభమనర్చునట్టి నరసింహారెడ్డి కాస్థాన రంగముగా పూరి యశంబుగాంచినది మా గ్రామంబు పూర్వంబునన్. ఇది కొంత ఆవేశంతో నేను చదవడం జరిగింది. ఇప్పుడు మీకు పదము పదము కొంచెం వివరముగా అర్థమయ్యే రీతిలో చదువుతాను. ఆవేశంతో చదివినందుకు అన్యదా భావించవద్దండి. మొదట అమిత ప్రాభవ సర్వసైన్య సముపేతాంగ్లేయ సామ్రాజ్య సింహము మీసల్ నులిబెట్టి లాగుచు ఉదగ్రాటోప విరోచితోద్యమ సంరంభమనర్చునట్టి నరసింహారెడ్డి కాస్థాన రంగముగా భూరి యశమ్ముగాంచినది మా గ్రామంబు పూర్వంబునన్ అని చెప్పినారు నరసరామయ్య గారు. పద్యము వింటూ ఉంటేనే వడలు పులకరించడం లేదా వెంట్రుకలు నిక్కబడుచుకున్నట్టు లేదా? ఈ పద్యము చెప్పిన సమయమున సభను అలంకరించిన కీర్తిశేషులకు దామోదరం సంజీవయ్య గారు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్లూరి సుబ్బారావు గారు 1967లో పద్మశ్రీ గ్రహీత, అనంతపురం కలెక్టరు రూథర్ఫోర్డ్తో కాంగ్రెస్ సింహము అని అనిపించుకున్న మహానుభావుడు. కళా వెంకట్రావు గారు, మాజీ రాష్ట్ర అమాత్యులు, ఆ పద్యమునకు ఆకర్షితులై ఆ వీరయోధుని చరిత్ర వ్రాయమనట జరిగినది. అప్పుడు తంగిరాల వారి పరిశోధనాసారమును గ్రహించి స్థానికుల నుండి ఇంకను అనేక వివరములను సంగ్రహించి నరసరామయ్య గారు ఆ రచనకు పూనుకొన్నారు. వీరికి కీర్తిశేషులు కర్నాటి అయ్యప్పరెడ్డి గారు మరియు కేసీ వెంకటరెడ్డి గారు బాసటగా నిలిచి ఈ కావ్యమును బాహ్య ప్రపంచము చూడగలుగు అదృష్టము కలిగించినారు. ఈ పొత్తము రాశిలో చిన్నదే కానీ వాసిలో గొప్పది. ఇది వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్వాన్ విద్యార్థులకు పాఠ్యగ్రంథముగా ఉండినది. వీరు కవిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సన్మానింపబడినారు. వీర నరసింహారెడ్డి గారిని గురించి ముందు తెలుసుకుందాము. దానికి ఉపోద్ఘాతముగా రేనాటి రెడ్ల మనస్తత్వమును ఒక్కసారి అవలోకించుదాము. రాయలసీమ రెడ్ల మానసిక స్వభావము శ్రీ గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మాటల్లో విందాము. కరుణ కల్గెనేని శరణన్న శత్రువు, కరుణ కల్గెనేని శరణన్న శత్రువునైన కాచి విడుచు ఆత్మబలము పగయ కల్గెనేని తమ తరతమ భేదము చూపకుండ చంప నోపు చలము. కాబట్టి కరుణ కలిగితే కరుణ శరణు అన్న వాణిపై కరుణ కలిగిందంటే వాణ్ణి కాచడమే పరమావధిగా పెట్టుకున్నవారు ఒక పక్కనైతే, మరి ఒక పక్క పగనే పట్టినారంటే కనుక వాడిని తల ఉత్తరించకుండా ఉన్న మనుషులు కాదు వాళ్ళు. అంటే వారు కలకాలము మంచికి మంచి చెడ్డకు చెడ్డ. ఇందులో వారికి ఆ మహనీయులకు ఇటు రాసిన వారికి అటు రాయబడిన వారికి నమస్సులను చేస్తూ నేను ఒక చిన్న పద్యమును సమర్పించుకుంటున్నాను. మెత్తనైన మనసు మేలు చేయు గుణం ఆదరము యొప్పు అతిథి సేవ ముగద జడనగలుగు మూడు పాయల బోలు సీమరెడ్డి గార్ల చిత్తమిపుడు. నేను ఈ మాటను ఎందుకు చెప్పవలసి వస్తూ ఉందంటే గనక ఈ సీమను గురించిన సినిమాలు లెక్కకు మిక్కుటములుగా వచ్చినాయి. వందల కొద్దీ కార్లు ప్రేల్పబడుతాయి. ఒక్కడే ఫుట్బాల్ను తన్నినట్టు ఎంతో మందిని తనగలుగుతాడు. ఎంతమందినైనా తాను అనుకుంటే చంపనోగలుగుతాడు, లేక ఏదేదో చేయగలుగుతాడు, రక్షించగలుగుతాడు, లేక ఆ ప్రతినాయకుడు చేసేటటువంటి దౌష్ట్యాలు చూస్తూ ఉంటే సీమ అంటే ఇంత అధ్వాన్నమైనటువంటి ప్రాంతమా అన్న ఆలోచనలను ప్రేక్షకునికి కలిగించుతాయి. కానీ నిజానికి అక్కడి వారు ఎంత గొప్పవారు, ఎక్కువగా ఉండే ఈ రేనాటి రెడ్లు ఎంతటి మంచివారు అనటానికి ఇది అప్రస్తుతమైన నా అనుభవం ఒకటి మీతో పంచుకునవలని అనుకుంటున్నాను. చాలా కాలం క్రితం, ఎన్నో పదుల సంవత్సరాల క్రితం, భారతీయ స్టేట్ బ్యాంకులో నా ఉద్యోగ కాలంలో జరిగిన ఈ ఉదంతమును మీకు తెలియపరుస్తాను. అవి నేను కొత్తగా చేరిన రోజులు. అప్పటికి బ్యాంకులో నేను గుమాస్తానే. కాకినాడ వద్దనున్న రామచంద్రపురం నుండి ఒక వ్యక్తిని తాత్కాలికముగా కడప జిల్లాలోని జమ్మలమడుగుకు బదిలీ చేయడం జరిగి ఉండినది. జమ్మలమడుగు నేటి కడప కర్నూలు జిల్లాల ఎల్ల. రాయలసీమకు అతను క్రొత్త. కానీ అతని క్రొత్తదనము నాతో మాత్రము 2-3 రోజులలోనే పోయి నాకు చాలా ఆప్తుడైనాడు. అతని పేరు వీరరెడ్డి. తాను చూడకముందు కడపపై ఏర్పరచుకున్న అభిప్రాయమును పూర్తిగా మార్చుకున్నాడు ఆ కొద్ది కాలంలోనే. కాలాంతరంలో అతను తిరిగి తన స్వస్థలమునకు పోవుట కూడా జరిగినది. కానీ మళ్ళీ అక్కడి నుండి వేరొక వ్యక్తిని క్యాష్ ఆఫీసర్గా పోస్ట్ చేసినారు. నా మొదటి మిత్రుడైన వీర్రెడ్డి అతనికి నా పేరు చెప్పి దెమ్మల మడుగుకు పంపినాడు. అప్పటికి నా సర్వీసు 2-3 సంవత్సరములు కావచ్చు. వారి పేరు హనుమంతరావు. ఆయన నన్ను కలిసిన వెంటనే, మా ప్రాంతాలలో ఎవరైనా తప్పు చేస్తే పై అధికారులను దొమ్మలమడునకు ట్రాన్స్ఫర్ చేస్తారనేవారండి అన్నాడు. అంటే నేను, మీరు భయపడన అవసరం లేదు, నేను మీకు చేతనైన అన్ని విధాలా సహాయం చేయగలను అని అన్నాను. అతనికి కాస్త ఊరట లభించి ఉంటుంది. క్యాష్ ఆఫీసర్ కాబట్టి కోశాగారంలోని డబ్బు, బంగారు నగలు సరిసూచుకున్నట్టుకు ఆరంభించినాడు అతను. మాకు బ్రాంచ్ సాయంకాలం 5 గంటల వరకైనా క్లర్క్స్ అంతా కలిసిమెలిసి పనిచేసి మెయిన్ డే బుక్ టాలీ చేసి 4-4.5 గంటలకు బాల్ బ్యాడ్మింటన్ ఆడుటకు పోయేవాళ్ళము. క్లీన్ క్యాష్ అయిపోతే మేము వెళ్ళిపోవచ్చు కాబట్టి ఆ విధంగా మేము పరస్పర సహకారంతో దానిని పూర్తి చేసిన తర్వాతనే వెళ్ళేవాళ్ళము. సాయంకాలము 6 గంటలకు ప్లేగ్రౌండ్కు ఆ రోజు మెసెంజర్ ఆఘమేఘాల మీద సైకిల్లో వచ్చి, సార్ మిమ్మల్ని కొత్త సీఓ గారు సైకిల్లో కూర్చోబెట్టుకుని వెంటనే పిలుచుకురమ్మన్నారు అన్నాడు. నా చేతిలోని రాకెట్ అనవలనేమో వేరే స్నేహితుని చేతికి ఇచ్చి వెంటనే అతనితో సైకిల్లో బయలుదేరినాను. బ్రాంచ్లోనికి వెళ్ళగానే ఆయన చాలా భయపడుతూ కనిపించినాడు. నన్ను చూచిన వెంటనే ప్రక్కకు గొనిపోయి, సార్, దొంగ బంగారు నెక్లెస్ బయటపడింది, వెంటనే హైదరాబాదులోని హెడ్ ఆఫీసుకు తెలియబరుస్తాను అన్నాడు. అప్పుడు మా హెడ్ ఆఫీసు హైదరాబాదులో తప్ప వేరెక్కడ లేదు. మా రీజనల్ ఆఫీసు హెడ్ ఆఫీసుకు అఫిలియేట్గా ఉండేది. నేను అతనిని చల్లబరిచి, మీరు ఈ పనిని రేపు ఉదయం కూడా చేయవచ్చును, కాబట్టి మనం ప్రొద్దుటే బ్యాంక్ జీపులో ఈ లోను తీసుకున్న వ్యక్తి వద్దకు పోయి విషయము తెలుసుకుందాము. అంతవరకు మీరు ఏమీ చేయవద్దు. మీరు తొందరపడితే మీకు ఛార్జీ ఇచ్చే వ్యక్తికి ఎంత ఇబ్బంది కలుగుతుందో చూడండి అన్నాను. మనము వాస్తవము తెలుసుకున్న పిదప ఒకవేళ అతను నిజముగానే తప్పు చేసి ఉంటే తప్పక హెడ్ ఆఫీసుకు తెలియపరుస్తాము. మీరు ఈ విషయమై చింతపడనవసరం లేదు అన్నాను. ఆయన సరేనన్నాడు. ప్రొద్దుటే బ్యాంక్ 10 గంటలకు మొదలు కావలసినది ఉన్నా 8 గంటలకే జీపులో ఆ లోను తీసుకున్న రెడ్డిగారి ఇంటికి మేము బయలుదేరినాము. వారి ఊరు చెరగనే జీపులో నన్ను చూసి అతను గుర్తించి, ఉదయం కాబట్టి మరియు పేడ నీళ్లు చల్లుట వల్ల చల్లగా ఉంటుంది కాబట్టి బయట మంచం వేసి దానిపై దుప్పటి పరిచి కూర్చోబెట్టినాడు అతడు. విషయం చెప్పని మర్చిపోయినాను. ఆయన రెడ్డి గారే, విషయం చెబుదామని నేను నోరు తెరిచే లోపలే, సార్, గోల్డ్ లోన్ విషయంలో ఏదైనా గోల్మాల్ జరిగిందా అని అడిగినాడు. ఆశ్చర్యపోవటము మా వంతైనది. అవును రెడ్డి, అందుకే వచ్చినాము అన్నాను. మిమ్మల్ని చూస్తూనే నాకు అర్థమైనది సార్, మా అన్న చాలా దుర్మార్గుడు. మా అమ్మ నాయన ఇటీవల లోను తీసుకున్నటకు కొద్ది రోజులు ముందుగా మరణిస్తే వెంటనే భాగ పరిష్కారము చేసినాడు. అప్పుడు ఈ నెక్లెస్ నాకు వద్దు, దీనికి బదులు గాజులు ఇవ్వు అని అన్న కూడా నాకు ఇదే ఇచ్చినాడు. నాకు పొలం పనులకు డబ్బు అవసరమై ఈ నగ బ్యాంకులో పెడితే ఇది అసలా నకిలీనా అనేది తెలుస్తుంది, మంచిదైతే నాకు లోను వస్తుందని పెట్టినాను. మీ వాళ్ళు లోను ఇచ్చినందువల్ల ఇది మంచిదనుకున్నాను. మీరు భయపడనవసరం లేదు, ఇప్పుడే మీతో పాటు వచ్చి డబ్బు కట్టి నగ విడిపించుకుంటాను. ఇంటిలో పంట డబ్బులున్నాయి, మీరు చింతపడవద్దు అని ఇంటిలోనికి వెళ్ళి చొక్కా వేసుకొని మాతోటే బయలుదేరినాడు. కథ సుఖాంతము. కొత్త సీఓ ఆ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పి వారిని పంపించిన తర్వాత, నా చేయి పట్టుకొని మీ సహాయం మరువను అని అంటూ, ఈరోజుతో మీ రాయలసీమపై ఉన్న అభిప్రాయము పూర్తిగా మార్చుకుంటున్నాను అన్నాడు. పైపెచ్చు ఆయన ఈ మాట కూడా అన్నాడు, మా ప్రాంతంలో ఇంత నిజాయితీ పరులు చాలా అరుదుగా చూస్తాము అని అన్నాడు. ఆయనకు ఆ ఊరు ఎంత నచ్చిందంటే, తాను రిటైర్ కాబోయే మునుపు ఎల్ఎఫ్సిలో తిరిగి ఆ ఊరు వెళ్ళి అందరినీ పలకరించి వచ్చినాడు. అప్పుడు నేను మద్రాసులో ఉన్నందువల్ల ఆయనకు తెలియక కలవలేకపోయాడు. ఈ విషయము ఇటీవల అనుకోకుండా కలిసినప్పుడు ఆయనే చెప్పినాడు. ఇక్కడ అన్న దుర్మార్గుడే, కానీ మోసగించిన తమ్ముడినే, పొరలను కాదు. అది ఆస్తి కోసము గడ్డి తిని. ఇక ఆ తమ్ముని మంచితనము మనసారా గుర్తించండి. అక్కడి ప్రజలు, ముఖ్యముగా రెడ్లు, ఇక్కడ ఇంత మంచి స్వభావము కలిగి ఉంటారు. ఈ జమ్మల మడుగు, నొస్సము, కోవిలకుంట్ల, పాణ్యము మొదలైన ఇంచుమించు 80 ప్రాంతాలు కడప మండలం క్రింద ఉండేవని విన్నాను. దీనినే కాకుండా ఇంకా కర్నూలు, కర్నూలు యొక్క పూర్వనామము కందెనవోలు. ఇక్కడ బండ్లకు కూడలి అయినందువల్ల బందెనకు మళ్ళీ కందెన వేయించేవారట. బళ్ళారి, అనంతపురంలోని అనేక ప్రాంతాలను కలిపి రేనాడు అనేవాళ్ళు. కర్నూలు, కడపకు ముస్లింలను నిజాం నవాబు నియమించి ఉండినాడు. ఆ తరువాత కాలంలో ఈ మొత్తము రేనాటిని ఆంగ్లేయులకు ధారపోసినాడు. ఇది మీకు కాస్త అప్రస్తుతం అనిపించిన రెడ్ల గుణగణములు తెలియుటకుగాను నేను చెప్పినాను. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని గురించి తెలియపరుస్తాను. ముందు నరసింహారెడ్డి గారి రూపురేఖలు ఎంత ధీర గంభీరమైనవో కవిశేఖరులకు కీర్తిశేషులు నరసరామయ్య గారి పలుకుల్లోనే విందాము. కలికి తురాయి గీల్కొలుపు పట్టు రుమాలు కట్టిన యుత్తమాంగము తోడ, వైష్ణవ భక్తిభావము చాటు ఊర్ధ్వ పుండ్రము నీటు గొల్పు ఫాలమ్ము తోడ, క్రేవల కెంజాయ రేక పాలింపారు ఆతత దీర్ఘనేత్రముల తోడ, జిరునిమ్మకాయల నిరువైపు నిలుపుకో జాలిన గుగురు మీసముల తోడ, వైరి హంబీర విదళన ప్రళయకాల దండ నిభఖడ్గ కలిత హస్తంబు తోడ, ప్రజకు భయభక్తి సంభ్రమ భావములను గులుపు వర్చస్సు తోడ ఆ బలియుడలరు. కలికి తురాయి కలిగి పట్టుబట్టతో చుట్టిన తలపాగా కలిగిన శిరస్సు కలవాడై వైష్ణవాచార సంపన్నతను చాటునట్టి ఊర్ధ్వపుండ్రములను కలిగిన వాడై కెంజాయగల ఆకరణాంత లోచనుడై చిన్న ప్రాణాంతకముకు యమదండమును పోలిన ఖడ్గము కలవాడై ప్రజలలో భయము, భక్తి, సంభ్రమ విభ్రమాది భావములను కలిగించు ముఖవర్చస్సు కలవాడైన ఆ మహావీరుడు ఆ విధముగా ఒప్పారుచుండినాడు. సూచనారు కదా, నరసరామయ్య గారి పద్య విన్యాసము ఒక్క సీసములో మొత్తము రెడ్డిగారి రూపురేఖాలావణ్యములను, గుణగణములను కళ్ళకు చిత్రము కట్టినట్టు విచిత్రముగా చూపించగలిగినారు. ఇక జానపదుల మాటల్లో ఆయన వీరత్వమును గమనించుతాము. దీనిని నేను చదివేదానికంటే ఆ జానపద గేయమును మీరు వినండి. ఎంత వడలు గగ్గురు పొడుస్తుందో మీకే అర్థమవుతుంది. మేము బాల్యములో ఉన్న రోజులలో జానపదుల నోళ్లలో ఈ పాట ఎప్పుడూ నానుతూ ఉండేది. అసలు ఈ పాట బాణీని తెల్లా పెండ్లామా అన్న సినిమాలో అనుకుంటాను రాజనాలపై సైసై జోడెడ్లా బండి, ఇది మేలైనా దొరలా బండి అన్న పాటకు బాణీగా వాడుకున్నారని నా సహపాఠి ఆప్త మిత్రుడు జానపద బ్రహ్మ బిరుదాంకితుడు, ఇప్పుడు మీరు విన్న పాటను పాడినవాడు అయిన కీర్తిశేషుడు మునయ్య చెప్పినాడు. ఇక నరసింహారెడ్డి గారి చరిత్ర. 18వ శతాబ్దపు తొలి దినాలలో రాయలసీమలో పాళ్యగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలో 80 పాళ్యగాళ్లుండేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటీషు వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటీషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటీషు ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలసరి భరణాలను ఏర్పాటు చేసింది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
Hi everyone. This is your Ranina Reddy and you're listening to Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం, అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర్ శతకంలోని ఒక పద్యం. సిరి గలవానికెయ్యడల చేసిన మేనది నిష్ఫలం బగున్ నెరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలం బగున్ వరపున వచ్చి మేపుడొక వర్షము వాడిన చేల మీదటం గురిసిన గాకయంబుధులంగురువగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము ఎప్పుడు కూడా దాత అయిన వాడు ధనము లేని బీదలకు నేర్పుగా దానము చేసినచో మేలు కలిగి అది సఫలమగును, కీర్తి వచ్చును. కానీ ధనవంతులకు ఎంత మేలు చేసినను అలక్ష్యమే గాని లాభము ఉండదు. మేఘము వాడిన చేల మీద అంటే పొలాల మీద వాన కురిపించిన ఉపయోగము కలదు, కానీ సముద్రములలో కురిసిన వానలతో లాభము ఉండదు కదా అని భావం. ధన్యవాదములు.
డౌన్లోడ్ మై మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఒకప్పుడు కడప పాళెగాళ్ల ఏలుబడిలో ఉన్న ఉయ్యాలవాడ గ్రామం ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడ పాళెగాడుగా నరసింహారెడ్డి గారి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు నొస్సం జమీందారు అయిన చెంచుమల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరఫున నెలకు 11 రూపాయల 10 అణాల 8 పైసలు భరణముగా వచ్చేది. అయితే తాతగారైన జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని రద్దు చేసింది బ్రిటిషు ప్రభుత్వం. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపణగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాథల వల్ల తెలుస్తూ ఉంది. ఈయన కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపణగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్ళదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి. నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెద్దమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమీందారు చెంచుమల జయరామిరెడ్డి చిన్న కూతురు. నరసింహారెడ్డికి 3 భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించినాడు. రెండవ భార్య వలన ఒక కూతురు, మూడవ భార్య వలన 2 కుమారులు జన్మించినారు. భరణమును తెల్లవాడైన తన తహసీలుదారు పంపకపోవడంతో రెడ్డి వార్తాహరుని అతని వద్దకు పంపవలసి వచ్చింది. గతములో ఎప్పుడో తనకు మర్యాద ఇవ్వలేదనే నిపముతో అతను ఆ వచ్చిన వ్యక్తిని అవమానపరిచి, మీ రెడ్డికి అవసరమైతే తననే వచ్చి తీసుకుమ్మను అని చెప్పి పంపినాడు. తనకు రోజులు తీరినాయని తెలుసుకోలేక ఈ విధముగా వచ్చిన వార్తాహరుడిని అవమానపరచడంతో తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరినారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందారులు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాషాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డి గారి జత చేరిన వారిలో ఉన్నారు. 1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 బోయ సైన్యంతో తన అంగరక్షకుడు వడ్డె ఓబన్న వెంటరాగా కోయలకుంట్ల ఖజానాపై దాడి చేసినాడు. వచ్చినాడని తెలియగానే తలుపులు లోపలికి బిగించుకొని కిక్కురు మనకుండా లోన కూర్చున్నాడు తహసీల్దారు. అంతటా భీషణ రోషాణోజ్వాల నేత్రుడి అరుణకాంతి ముఖమండలమందయు వ్యాపింప తన కరవాలమును నిచ్చెనగా చేసి, నిన్ను యమసదనమును కంపెద అనుచు తన ముష్టిఘాతముచే ఆ తలుపులు బ్రద్దలు చేసి ఏ విధంగా అతనిని చంపినాడు అన్నది మాన్యులు కీర్తిశేషులు నరసరామయ్య గారి మాటలలోనే విందాము.
జైరాన్ గట్టి రెడ్డి సై సై రామనరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గట్టి రెడ్డి అరే రాజా రావు రావు బహద్దరు నారసింహారెడ్డి రెడ్డి కాదు బంగారపు గట్టి నారసింహారెడ్డి అరే ముల్గొలు కట్టే చేతిలు ఉంటే మున్నోటికి మనగాడు రెడ్డి మాటలు ఏదాలో రాజు చోరులారా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి సై సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి గడ్డమానము రెడ్డి మానము తీసిన ఆ దొక్కు కోయిల కుంటల గొంతు కోసిరి ఖజాన తీసిరి అరే దొరల పేరుతో గడ్డను దోచిన దొంగల ధనమంతా ఆ పేద సాధులకు పంచినాడు నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి సై సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి మీసము దువ్వినాడురా నారసింహారెడ్డి తేజిని ఎక్కి దండు ముందర నడిచినాడు రెడ్డి అరే ముస్సం కోటను ముట్టడించర నారసింహారెడ్డి చెల్లొల్లందరి గుండెల విర్ర దండు కథల చూచి నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి సై సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి అని దూకినాడురా రణంలోన రెడ్డి తెల్లొల్లందరి చుట్టుకలన్నీ కోసినాడు రెడ్డి కోబలీయని తెల్ల సంకరణ నరికిన దండంతా ఆ గడ్డ కోసము సావో బతుకో తెలుసుకున్న రందా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి సై సైరా నరసింహారెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి సై సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి సై సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి రెడ్డి సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి.
కరకర పళ్ళు నూరి చెడుగాయుటి రమ్మని పట్టి ఈడ్చి నిర్భరమగు నక్కసమ్మువి వాని శిరమ్మును కాలదన్నుతున్ గరకు కటారు కేలగుని గ్రక్కునవైవ శిరమ్ము మొండెమున్ ధరణి పయంబడెన్ రుధిర దారలు మందిరమెల్ల జిమ్మగన్. ఎంత కర్కశంగా ఈ పద్యం చదువుతూ ఉంటే మనకు అనుభూతి కలుగుతుందో చూడండి. ఆంగ్లేయ తహసీల్దారును ఆ విధముగా ఆయన పరిమార్చినాడు. అతనిని పరిమార్చి బొక్కసము వైపునకు దారి తీసినాడు రెడ్డి తన అంగరక్షకుడు ఓబనతో. అక్కడ తారసపడినాడు క్షత్రియులకు బొందిలి నారసింగ్. అతను ఖజానా కాపుదారు. వీరు పూర్వీకులు, బుందేలఖండ నివాసులట. రెడ్డి అతనితో, మనము మనము కొట్టుకుని చచ్చుట ఎందుకు? మాతో కలిసి అందరము కూడి ఆంగ్లేయులను ప్రతిఘటించుతాము అని అన్నాడు. అప్పుడు ఆ వీరుడు, మీ మాట ఎంతో సమంజసముగా ఉన్నది, కానీ నాకు ఆంగ్లేయులతో ఉప్పు తిన్న రుణమున్నది. కడుపు కాలే నాకు నౌకరీ ఇచ్చి నా సంసారాన్ని నిలబెట్టినారు. నేను భారతములో కర్ణుడనైనాను, రుణము తీర్చుకొనక తప్పదు అంటూ చేతిలోని తుపాకీ వదిలి నడుమ ఉన్న కరవాలమును సర్రును లాగినాడు. అంతలో అంగరక్షకుడైన వడ్డె ఓబన్న అడ్డుపడి తన కరవాలమును అడ్డువేసి యుద్ధము చేసి అతన్ని కూలవేసినాడు. మరి నార్సింగ్కు ఉన్న కృతజ్ఞతలు అసలు ఆంగ్లేయులకే ఉంటే మన దేశము మోసముతో పొంది ఉండరు కదా. ఆ విధముగా అక్కడ కత్తి దూసిన యావత్ సిబ్బందిని పరిమార్చి ఖజానాలోని 805.10 రూపాయల గ్రహించి తనకు ముట్టవలసింది మాత్రమే తాను తీసుకుని మిగతాది పేదలకు పంచి అచ్చటి నుండి వెళ్ళినాడు ఆ మహానుభావుడు. ప్రొద్దుటూరులోని సమీపంలో దువ్వూరు ఖజానాను కూడా కొల్లగొట్టినాడు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవటానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ల నాయకత్వంలో వచ్చిన దళాలవి రెడ్డిని ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోయినాయి. చివరికి అలసిపోయి వారు రెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానము అంటూ ప్రకటించినారు బ్రిటిష్ ప్రభుత్వం తరఫున. అప్పటి కడప తాత్కాలిక మండలాధిపతి అయిన కాకరైన్ అనువాడు ఈ అవమానమును తన అవమానముగా భావించి తన సైన్యమున కొంత ఉయ్యాల వాడకు పంపించినాడు. రెడ్డి గారు కత్తి చేత పోని తన గృహము బయటికి వచ్చి, నా దేహిస్తుల గుడిచే మీకు నాకు వైరం లేదు, కావున మొదటి తప్పుగా భావించి మేము ప్రాణాలతో వదులుతున్నాను. మీరు తెచ్చిన కత్తులు, కటారులు, ఈటలు, బాకులు, తుపాకులు అన్నిటినీ సమర్పించి తిరుగుముఖం పట్టండి అని వచ్చిన సైన్యంతో చెప్పినాడు. సైన్యము కూడా అన్నదే తడువుగా పరుగుబెట్టను ఆరంభించినారు. అహంకార పూరితులకు తెల్ల దొరలకు ఇది కంటగింపైనది. రెడ్డిగారు ఒక సందర్భంలో తన అనుచరులతో ఈ విధంగా చెబుతున్నారు. దైవ వశమున తాసీయులు దారు గాథ కాక తాళేయమయ్యొప్పె గాని మునుపే సిద్ధపడియుంటి నీ విదేశీయ విభుత పైని మన ప్రాంతమందు విప్లవము రేపా. అంటే అయ్యా, నేను అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది ఈ తహసీల్దారును చంపడము, కానీ అసలు ఇట్లాంటివి ఏవీ జరగకముందే నేను సంసిద్ధుడినై ఉండినాను. ఈ ఆంగ్లేయుల మీద నడుము కట్టి యుద్ధం చేయడానికి నిశ్చితాభిప్రాయం కలవాడినై ఉండినాను అని చెప్తున్నాడు. తరువాత July 23 కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసినారు ఆంగ్లేయ సైన్యము. ఆ విషయము తెలుసుకున్న రెడ్డి అర్ధరాత్రి తన సైన్యముతో విరుచుకుపడి బ్రిటిష్ సైన్యాన్ని పారదోలినాడు. సహృదయుడు, వీరాగ్రేసుడు అయిన అవుకు దుర్గాన్ని పాలించే కృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాజు గారి గోత్రీకుడైన నారాయణరాజుతో మంతనాలు జరిపి తగిన సమయంలో ఆంగ్లేయులపై దండెత్తుటకు తగిన సమాలోచనలు జరిపినారు. తన సహాయము అన్ని విధాలా ఉంటుందని రాజుగారు రెడ్డిగారికి మాట ఇచ్చినారు. రెడ్డి తన బస నొస్సముకోటకు మార్చుకున్నాడు. ఆకుమళ్ళ అన్న ఊర్లో బస చేసిన గోసాయి వెంకన్న అన్న బైరాగి మరియు యుద్ధవీరుని చేరదీసినాడు రెడ్డి. గోసాయి దాదాపు 20 మైళ్ళ దూరమున జరిగే విషయాలు చెప్పగలిగేవాడట. అంటే సంఘటితమైన దాడుల గురించి తెలుపగలిగేవాడు ఆయన. ఇట్లుండగా ఆంగ్లేయులు లెఫ్టినెంట్ కల్నల్ వాట్సన్ అను వాణిని రెడ్డిని బంధించటకు నియోగించినారు. రెడ్డి మహదాశయమును గౌరవించిన వారై ముక్కమళ్ళ, ముదిగోడు, కానాల, సంజామల మొదలు జానపదముల బోయలంతా రెడ్డి పక్షమును చేరి తెల్లవారి బ్రతుకును తెల్లవార్చాలనుకున్నారు. ముట్టడిలో రెడ్డిగారు ఆంగ్లేయులు ఎటు తలపడినారన్నది శ్రీ నరసరామయ్య గారు ఈ విధముగా వర్ణించుతున్నారు. వడిసెల్రాల్ శరంబులు తుపాకుల గుండ్లను రెడ్డి సైన్యములు వడిగురి పింపజొప్ప జడివానగ దుర్గము నుండి హూణులుం బెదరి దుర్గము నుండి హూణులుం బిడిదముగా శరఘ్నికలు పేల్చుచు భీకర మారణాస్త్రములు విడుచుచు పోరసాగిరి కడింది మగంటి కచ్చిమీరగన్. ఆంగ్లేయుల సైనిక సంపత్తి రెడ్డిగారితో తలపడటకు ఏ విధముగానూ చాలలేదు. రెడ్డి చెండ ప్రజండుడై వెలుగుందు మధ్యందిన మార్తాండుడై ఒప్పుచుండ తెల్లవారున్న తెల్ల కలువలు వాడి వడలి కమిలిపోవడం జరుగుతూ వచ్చింది. రెడ్డి చెండ ప్రచండుడై వెలుగుందుచుండ తెల్లవారున్న తెల్ల కలువలు వాడి వడలి కమిలి నల్లగా అయిపోయినాయి. పాలు పోవని వాట్సన్ మార్గాంతరము కానక తమ ఆయుధ గిడ్డంగులున్న బళ్ళారి నుండి మందుగుండు సామాగ్రికి పురమాయించినాడు. అది పసికట్టిన నారాయణరాజు మహాశివుడు తన బుద్ధిబలము చే వారు ఆయుధములు తెచ్చుకున్నప్పుడు మార్గ మధ్యమున ఛద్మవేషములలో యుక్తియుక్తముగా వారిని పారద్రోయి ఆయుధములను చేజిక్కించుకున్నాడు. తనకు అత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగిని నియమించి ఈ వార్తను రెడ్డికి చేరవేయమన్నాడు రాజు. అతడు అర్ధరాత్రమున ఆంగ్లేయులు కోట బయట నిద్రించినప్పుడు తన బాణమునకు సందేశమును సంధించి కోటలో పడినట్లు చేసి తన దారిని తాను పోయినాడు. ఆ వార్తను విరి రెడ్డి పరమానంద భరితుడై రెట్టించిన ఉత్సాహముతో, ఆహా, సహవాసమునకు రాజు ఉపమానము కదా అని తలంచి పోరు చేయ తొడంగెను. శ్రీతులు, నరసరామయ్య గారి మాటలలో రెడ్డి దక్షయజ్ఞమున వీరభద్రుని వలె ఏ విధముగా వైరులను తెగడార్చినాడంటే, నడుము దాపలయున్న ఎదిడంబు చేబూని శిరములు పైగగ జిమ్మ జిమ్మి, నడుము దాపలయున్న ఎదిడంబు చేబూని శిరములు పైగగ జిమ్మి జిమ్మి, మలనున్న పిడిబాకు వలనొప్ప ధరించి కుతుక క్రోవులను కోసికోసి కడిమి మూపుననున్న గండ్ర గొడ్డలి దాల్చి కరములు పాదములను నరికి నరికి తురగంబుపై భద్ర పరిచిన బల్యంబు కొనివడి రొమ్ములం గురుమ్మి గురుమ్మి దక్షవాటీ భయానకో దండమూర్తి వీరభద్రుని యపర అవతారమునగా చెండ తేజుండు రెడ్డి వీరుండు సమర సీమ పీనుగు పెంటగా చేసి వైచే. ఎటువంటి యుద్ధము ఏ విధంగా చేసినాడు, ఎంత గొప్పగా కన్నులకు కట్టినట్టు ఆ మహనీయుడు రాస్తూ ఉన్నాడు. ఆ మహనీయుడు యుద్ధం చేసినటువంటి వ్యక్తే ఇంకా ఎంత గొప్పగా యుద్ధం చేసినాడు మనం తలుచుకుంటే మాటలతో తీరదు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గ మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడ్చబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచిన్ వస్తున్న భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రాయలసీమ ఎండలకు రాళ్లు కూడా పగులును అంటారు పెద్దలు. రాజు ఒకడు, రెడ్డి ఒకడు, ఇద్దరు హాట్ ఎస్యుఎన్ సన్స్. ఇద్దరు హాట్ సన్స్ తో యుద్ధం చేయలేక వాట్సన్ ఎస్ఓఎన్ తోక ముడుచుకొని తన ఆంగ్లేయ బలముతో వెనుదిరిగినాడు. ఈ దుండగులు తిరిగి రెట్టింపు సైన్యముతో దాడి చేయగలరని భావించిన రెడ్డి నొస్సము మైదాన ప్రాంతమునందువల్ల తన నిలవులను నలమల శ్రేణిలోని అహోబల క్షేత్రమునకు యోజన దూరము ఉత్తరమున గల చిక్కటి అడవి ప్రాంతమున గల దుర్గమైన దుర్గమునకు మార్చినాడు. ఆ సమయమున ఫారెస్ట్ రేంజర్ ఒకడు అమిత క్రూరుడై అడవుల నానుకొనియుండు పల్లెవాసులను నిర్దాక్షిణ్యముగా హింసించుచుండినాడు. అతని దురాగతములకు ఓర్వలేక ఆ పల్లె ప్రజానీకములోని ప్రముఖులు ఆంగ్లేయుల పోబిడి అంటే కదలికలు తెలుసుకొన పల్లెలలో తిరుగు రెడ్డిగారి గూఢచారులతో తమ మొరలను ఆయనకు వినిపింపచేసినారు. అది మొదలు ఆయన కూడా అప్రమత్తుడై ఆ రేంజర్ కదలికలను గమనించసాగినాడు. ఒకనాడు వాడు రుద్రవరమును గ్రామమున ఉన్నాడని తెలిసి తన బహిప్రాణమైన వడ్డె ఓబన్నుతో బయలుదేరినాడు రెడ్డి. రేంజరు బంగళా ముందు నిలిచి రారా బయటికని ఒక్క ఉరుము ఉరిమినాడు రెడ్డి. అంతే, పలాయన మంత్రం పఠించినాడు రేంజరు. ఊరిలో ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోగా ఒక చాకలిని వాణిని ఆశ్రయించి డబ్బు ముల్లెను ఆశ దూపి అతని మైలబట్టల గుట్టలో దాక్కున్నాడు రేంజరు. రెడ్డి కూడా వాని జాడ తెలుసుకుని చాకలి ఇంటికి చేరుకున్నాడు. ఆయనేమి తక్కువ వాడా, రోషము మాత్రమే కాదు గొప్ప ఆలోచన కూడా కలిగినటువంటి వాడాయన. రెడ్డి రోషారుణ నేత్రాలను చూసి పండుటాకు వలె పదురును ఆరంభించినాడు చాకలి. తన భయములో మైలబుట్టల వైపు పదే పదే చూచుతున్న చాకలిని గమనించిన వాడై ఆ ధూర్త కిరాతకుని పసికట్టి జుట్టు బట్టి బయటికి లాగి నిర్దాక్షిణ్యముగా నరికినాడు. వణుకుచున్న మడియలన్నను అనుచరులను ఓబనుతో కూడా వెంబడించి ఉడుకుచున్న మడియలన్నను మందలించి బయటికి వచ్చి పారిపోవుచున్న రేంజర్ యొక్క ఇద్దరు అనుచరులను ఓబన్నతో కూడా వెంబడించి వారి కుత్తుకలను కూడా ఉత్తరించినారు. అదే సమయంలో రెడ్డికి కంభము మొదలగు ప్రాంతముల వారంతా ఇతోధికముగా ధనధాన్య వస్తు సముదాయముల నిల్వగా ఆ ప్రాంతపు తహసీలుదారుడైన ఒక భారతీయుడు పదవీ వ్యామోహము చే రెడ్డి కదలికలను చిన్న పట్టణంలోని తన ప్రభుత్వమునకు చేరవేయనారంభించినాడు. తన వేగులచే సమాచారం అందుకున్న రెడ్డి చెడిన శరీరాంగమును ఉత్తరించుకున్న శరీరమునికే చేటు కలుగునని తలంచి అతనిని చంప నిశ్చయించినాడు. ఇంతలో ఆ ప్రాంత ప్రజలు బహుశా సంక్రాంతి పండుగ ఏమో వేడుకలలో భాగంగా కోడిపందెములు నిర్వహించదలిచి రెడ్డి గారిని కూడా రమ్మని మనసారా ఆహ్వానించినారు. రెడ్డి కూడా మ్లేచ్చులతో పోరి అలసిన వాడైనందున సంబరాలలో తాను కూడా పాలు పంచుకొని నించినాడు. ఈ విషయమును తెలుసుకున్న తహసీలుదారుడు తెల్లవాడైన అప్పటి పోలీసు సూపరింటెండెంట్ను తోడుగని ఎంతో ఆనందముగా కోడిపందెములు చూస్తున్న రెడ్డిని పోలీసులతో చుట్టుముట్టినాడు. తన చుట్టూ రక్షణ వలయం ఏర్పరచదలిచి రెడ్డి వారిని వారించి అగ్రహోదగ్రుడై కలవాలము కైగుని వారిపై పడెను. ఆంగ్లేయుల సైన్యముపై పడెను. ప్రాణములను అరచేతనుంచుకుని తహసీలుదారుడు సూపరింటెండెంట్ పరిగెత్తన ఆరంభించినారు. రెడ్డి వారిని పట్టి పీకలు కోసి మాతృభూమికి రక్తతర్పణము గావించినాడు. ఓబన్న మిగతా సైన్యముతో పోలీసులను విజయవుల చేసినాడు. ఈ వార్తను విని తెల్లబోయిన తెల్లవారికి ఏమాత్రం జాప్యము చేసినా తమ ఉనికికే మోసం వాటిల్లగలదని తలంచి కెప్టెన్ నార్టన్ అను వాణిని విరివిగా సైన్యమునే కాక సాధన సంపత్తిను సగి రెడ్డిని ఇక ఉపేక్షించి చేసిన తమ ఉనికికే ముప్పు వాటిల్లగలదని చెప్పి ఆ మహావీరుని తుదముట్టించి పంపినారు. రెడ్డి ఈ వార్తలు విని అప్రమత్తుడై తన సైనిక బలంబులను వ్యూహాత్మకముగా ఉండచేసి యుద్ధమునకు సన్నద్ధమైనాడు. నార్టను గిద్దలూరు వద్ద తన సైన్యమును విడిది చేసి యుద్ధతంత్రమును తన అనుయాయులకు వివరించి రెడ్డి కోటకు ముందు మార్గమును ఏర్పరచని ఆజ్ఞాపించను. వారు అంతయును అదే విధముగా అమలు చేసిన పిదప మెరుపు దాడులచే తెల్లవారి ప్రాణములు కొల్లగట్టెను. శ్వేత మూకలకు చేతగాక చింతిచుచున్న తరి నార్టన్ బళ్ళారి నుండి మరలా సైన్యమును రప్పించను. సంగ్రామం భీషణమై రెడ్డి దండుకు కూడా బహుళముగా ముప్పు వాటిల్లను. మంచినీటి బావులలో నీటి మట్టము బాగా తగ్గిపోయి నీరు త్రాగునీటికి కష్టం ఏర్పడెను. ఇంతలో రెడ్డిగారి సతీమణి అనారోగ్యముతో స్వర్గస్థురాలాయను. కాశీకి వెళ్లిన తల్లి విశ్వనాథ దర్శనముతో వెనుకకు రాలేక కైలాసమును చేరును. అచంచలమతి అయిన రెడ్డి ఇది ఎంతయూ దైవ ఘటనయని తలంచి శత్రువుల సంఖ్యాబలమును అంచనా వేసి మాసముల పర్యంతం యుద్ధం చేయటం వలన తమ కోటలోని అనుపానములన్నీ శత్రువులకు అవగతము అయిపోయి ఉండునని తలపోసి తన నిలువు ఎర్రమల ప్రాంతమునకు కోట వెనుకవైపుదారు నుండి తన ముఖ్య అనుచరులతో మార్చినాడు.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికి నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.